త్రివిధమైనటువంటి మూడు రకాలైన ఆహారము, త్రివిధములైనటువంటి తపస్సు, త్రివిధములైనటువంటి యజ్ఞములు. సత్వం ఎప్పుడవుతుంది, రజోగుణం ఎప్పుడవుతుంది, తమోగుణం ఎప్పుడవుతుంది, ఈ వివరాలు చెప్పుకుంటున్నాం కదండి. ఇంకా ఇప్పుడు దానం, దానం ఎప్పుడు సాత్వికం అవుతుంది. దాతవ్యం ఇతి యత్ దానం, ఇది నా డ్యూటీ. పరమాత్మ నాకు నాకు ఇవన్నీ ప్రసాదిస్తున్నారు, ఇందులో కొంత భాగం నాది కాదు, అది పరమాత్మది, పరమాత్మకి తిరిగి సమర్పించవలసిన సొమ్ము. పేదవారి కొరకై నాకు ఇది సమర్పిస్తారు, అట్లీస్ట్ 10% అండి. కంపల్సరీగా మనం గృహస్థుడిగా మనకు ఒక నియమం పెద్దలు చెప్పారండి, ఏమని అంటే, నాయన నీకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక 10% కొన్ని మతాలు అయితే ముస్లిం మతం ఏదో ఇంత పర్సంటేజ్ అంటారు, మనం కూడా ఎంత మనం ఒక పర్సంటేజ్ పెట్టుకుని అది అట్లీస్ట్ 10% అన్నా పెట్టుకుని అది ఎవరికి వెళ్ళాలండి, పేదవారికి వెళ్ళాలి. పరమాత్మ ఆ ఎవరైనా దైవీ కార్యక్రమాలకు వెళ్ళాలి, ఏమైనా టెంపుల్స్కి వెళ్ళాలి, ఏమైనా గొప్ప కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భాలకు వెళ్ళాలండి. ఈ విధంగా మనకు వచ్చే కొంత ఆదాయాన్ని భగవత్ కార్యం కోసం పెట్టాలన్నమాట అండి, అది మన డ్యూటీ, అది మన సొమ్ము కాదు, స్వామివారి సొమ్ము. ఇప్పుడు ఆ సందర్భంలో ఎవరికైనా సహాయం చేయబోయాను అనుకోండి, వారు ఆ డబ్బులు తీసుకుని ఆహా మీరు ఎంత సహాయం చేశారంటే, అయ్యా అది మా సొమ్ము కాదు, అది పరమాత్మ సొమ్ము, అది వారు మీకు ఇచ్చింది, మాది కాదు అని చెప్తారండి పెద్దవాళ్ళు. దాతవ్యం, ఇది నేను దానం చేయాలి, దిస్ ఈజ్ మై డ్యూటీ. అంతేగాని ఎవరిని ఉద్ధరించడానికి కాదు, ఇది స్వామి నాకు ప్రసాదించిన దానిలో స్వామి భాగము అంతే, వారికి కృతజ్ఞత అంతే. అంతేగాని ఈ దానంతో నేను ఏదో గొప్పవాణ్ణి కాదు అనే ఉద్దేశంతో ఇది నేను చేయవలసిన పని కదా. దాతవ్యం ఇది ఎత్ దానం దీయతే అనుపకారిణి, నేను వీరికి ఇస్తున్నాను కదా, వీరి వల్ల నాకేం ప్రయోజనం అనకల్లా, భగవంతుడు నాకు ప్రసాదించినది కృతజ్ఞతగా ఇస్తున్నా, ఐఎమ్ ఇండెడెడ్ టు ఆల్ మైటీ. సో ఆ వారికి నేను కృతజ్ఞతగా ఇది వీరికి ఇస్తున్నా, అంతేగాని వీరి నుంచి నాకు అనుపకారిణి, ఏదో ఉపకారం కావాలని కాదు. దేశే కాలేచ పాత్రేచ, దేశము కాలము పాత్ర, ఈ మూడు దృష్టిలో పెట్టుకుని దానం చేయటం ఉంది చూశారు. ఇప్పుడు దానం చేసేయాలనుకున్నాం, ఏదో ఒక వ్రతంలో దానం చేయాలండి, బాగా ఉన్నవాడికి దానం చేస్తే ఏం ప్రయోజనం, లేనివాడికి దానం చేయాలి, కష్టాల్లో ఉన్నవాడికి దానం చేయాలి. అంతేగాని ఉన్నవాడికి ఉన్నవాడు పెట్టి లేనివాడు ఉన్నవాడికే పెడితే ప్రయోజనమే ఉంది. ఆ విధమైనటువంటి దేశము పాత్ర కాలము ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఎవరికి అనుకూలమో, ఒక విప్రుడు ఉన్నాడు అనుకోండి, కేవలం ఆయన ఈ ఆ బ్రాహ్మణ వృత్తిలో మాత్రమే ఉన్నారు, వారికి ప్యాంటు పెడతాం అనుకోండి, అర్థం ఉండదు కదా. ఆ విధంగా దేశము కాలము పాత్ర దృష్టిలో పెట్టుకుని ఇది నేను దానం చేయాలి, ఇది నా డ్యూటీ, ఇది భగవంతునికి సంబంధించింది, ఈ సొమ్ము నా తెలివి కాదు, వారు ప్రసాదించిన దానికి నేను ఇది ఇస్తున్నాను, అంతేగాని అనుపకారిణి, ఏదో ఉపకారం పొందాలని కాదు అని చేస్తేనండి అది సాత్విక దానం అవుతుంది. ఎత్తు ప్రత్యుపకారార్థం, నేను ఈ దానం చేస్తే తిరిగి ఎప్పుడో మనం మనకి ఇంకో దానం ఇస్తాడు మనకు అనే ఉద్దేశంతో ఒక ప్రత్యుపకారాన్ని ఉద్దేశించి ఒక దానం చేస్తాం అనుకోండి, ప్రత్యుపకారార్థం ఫలం, వీరికి మనం దానం చేసామనుకోండి, వీళ్ళ ఈయన వల్ల మనకు కొన్ని పనులు అవుతాయి అని మనకు ఉపయోగించే వాళ్ళని పిలిచి మనం దానం చేసామనుకోండి, అది రాజసిక దానం. ఫలం ఉద్దేశ్యవా పునః, తిరిగి ఏదో ప్రయోజనాన్ని ఉద్దేశించి దానం చేస్తాయి, దానం చేసేటప్పుడు ఇక ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తారా అండి, తిరిగి ఏమిస్తారు అనే ఉద్దేశంతో చేస్తారా, చేయకూడదు, అలా చేయరు, చేయకూడదు, అలా చేస్తే అది రాజసిక దానం అనేది ఉద్దేశం అనమాట అండి. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దేశ్య వా పునః, తిరిగి ఏదో ప్రయోజనం వారి నుంచి వారి వల్ల మనకి పని అవుతుంది, ఈ ఉపయోగాలు ఉన్నాయి కనుక ఈయనకి దానం చేద్దాం అంటే అది దానం అవదండి. దీయతే చ పరిక్లిష్టం, అలాగే ఇంకొక కొంతమందికి దానం చేస్తూ నా కర్మగాలు ఇస్తున్నాను రా ఎందుకు ఇస్తున్నాను రా అనుకుంటూ చేస్తారు, మళ్ళా మనకు ప్రయోజనం ఉంటుందా ఉండదా అనే పరిక్లిష్టం ఖేదంతో చేస్తారు, అట్లా దానం చేస్తే అండి అది రాజసిక దానం అని స్వామి మనకు చెప్తున్నారు. అలాగే తామసికం ఎప్పుడవుతుంది, తామసిక దానం ఎప్పుడవుతుంది, అది చేసే దానం ఆదేశకాలే యద్దానం, దేశకాలంలో చూసుకోకుండా. అపాత్రేభ్యశ్చ దీయతే, అతనికి పాత్ర ఉన్నదా లేదా అనేది కూడా గమనించకుండా. అసత్కృతం అవజ్ఞాతం, ఏదో దానం చేసినట్టు చేస్తాం కానీ యాక్చువల్లీ ఆ వస్తువు అతనికి అందించదు. కఠోపనిషత్తులో ముసలి ఆవుల్ని దానం చేస్తుంటే నచికేతుడు ప్రశ్నించినట్టుగా అతను ఉపయోగించే వస్తువుగా కాకుండా అసత్కృతం అవజ్ఞాతం, సరైన శాస్త్ర విజ్ఞానము తెలివి లేకుండా చేసేటువంటి దానాన్ని తామసం ఉదాహృతం, తామసము అని చెప్తారండి అని చెప్తూ స్వామి ఇప్పుడు నాయన యజ్ఞము కానీ తపస్సు కానీ దానము కానీ ఇవన్నీ కూడా యజ్ఞ దాన తపస్సులు ఎలా చేయాలి అనే దానికి శాస్త్రము ఒక మూడు పద్ధతులు ప్రసాదించిందయ్యా. ఆ మూడు విధి విధానాలు, మూడు తత్వాలు, ఆ మూడు తత్వాలను అర్థం చేసుకుని ఆయా కార్యక్రమాలు శబ్దబ్రహ్మం రూపంలో ఇవ్వబడింది, అర్థం చేసుకుని ఆయా కర్మలు నిర్వర్తించాలి. ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత బ్రహ్మణాతేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం అనే భావనతో, తత్ అనేటువంటి భావనతో, సత్ అనే భావనతో మూడు పద్ధతులు నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత, మూడు రకాల మన థింకింగ్స్కి పర్సనాలిటీకి మూడు పద్ధతులుగా శాస్త్రాలు ఈ దైవీ కర్మలు యజ్ఞము దానము తపస్సు ఇటువంటి కర్మలు ఎలా చేయొచ్చు అనేది బ్రాహ్మణ తేన వేదాశ్చ యజ్ఞాశ్చ వేద పఠనం కానీ యజ్ఞములు కానీ వేదముల చేత యజ్ఞముల యజ్ఞ విధుల చేత చెప్పబడిందయ్యా. ఓం తత్సత్ దీని తత్వాన్ని అర్థం చేసుకుంటే అంటే మూడు రకాలైనటువంటి మార్గాల్లో చేస్తున్నారు, మూడు రకాల అంటే ఈ ఉపాసన దానము తపస్సు యజ్ఞము చేసేవాళ్ళని మూడు కేటగిరీస్ కింద ఇప్పుడు డివైడ్ చేసి చెప్తున్నారండి. ఒక చిన్న సైకలాజికల్ డిఫరెన్స్ ఉన్నది ఈ ముగ్గురులో, అది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మవాదులు అంటారండి, బ్రహ్మవాదులు మోక్షకాంక్షులు సాధుభావులు అని మూడు రకాలు ఉన్నారండి. అంటే ఈ యజ్ఞము దానము తపస్సు ఇటువంటి ఉత్తమ వేదాధ్యయనము ఇటువంటి ఉత్తమ కార్యక్రమాలు చేసేవాళ్ళని వాళ్ళ యొక్క సమన్వయమును అవగాహనను శాస్త్ర పటిష్టను దృష్టిలో పెట్టుకుని వారి ఉద్దేశమును తీసుకుని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఓం తత్ సత్ ఇతి అంటే ఏ కార్యక్రమమైనా ఓం తత్ సత్ ఈ మూడిట్లో ఏదో ఒక దాంతస్థానం. ఓం అనేది బ్రహ్మవాదులు చేసేటువంటి, అందరూ ఓం వాడతారు కానీ వారి ఉద్దేశాన్ని బట్టి మూడుగా డివైడ్ చేశారు, డివైడ్ చేసి చెప్తున్నారండి స్వామి. తస్మాత్ ఓం ఇది ఉదాహృత్యా యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్తం సతతం బ్రహ్మవాదినః. బ్రహ్మమే సర్వము అని గమనించి తెలుసుకున్నవాడు అంటే ఇచ్చువాడు బ్రహ్మము, పుచ్చుకునివాడు బ్రహ్మము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని మనకు జ్ఞానయోగంలో ఒకసారి చెప్పారండి. ఐడియా మళ్ళీ ఇక్కడ మనకు ఈ డివిజన్లో చెప్పుకొస్తున్నారు. ఇచ్చువాడు బ్రహ్మము, పుచ్చుకునివాడు బ్రహ్మము, ఇవ్వబడే వస్తువు బ్రహ్మము, ఈ జగత్ బ్రహ్మము, ఫలము బ్రహ్మమే, సాధనములు బ్రహ్మమే అనే బ్రహ్మ భావనతో చేసేవాళ్ళు బ్రహ్మవాదులు అంటారు వాళ్ళు. తస్మాత్ ఓం, వాళ్ళు ఓం, ఓంలో అన్నీ కలిసిపోతాయండి. అకార ఉకార మకారాలు సమగ్రం అన్నమాట అండి. ఓం అనే అక్షరంలో సమగ్రం, ఇవ్వడం పుచ్చుకోవడం, లోకాలు సృష్టికర్త అన్నీ సర్వము వస్తాయి. జన్మలు కర్మలు సర్వతత్వాలు అందులో వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇందులో పరమాత్మ జీవాత్మ జగత్తు ఓం అకార ఉకార మకారాలు సర్వము బ్రహ్మమనే ఉద్దేశంతో చేశాం. తస్మాత్ ఓం ఇది ఉదాహృత్య యజ్ఞ దాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదిన. వారు శాస్త్రాలు చెప్పాయి చెయ్యాలి, అంతా పరబ్రహ్మమే అని తెలుసు. తెలిసే శాస్త్రములు చెప్పాయి కాబట్టి మన పాత్ర నిర్వర్తించాలి కాబట్టి చేస్తున్నాం అనే ఉద్దేశంతో సర్వము బ్రహ్మమే అనే దృష్టితో బ్రహ్మవాదులై నిర్వర్తించడం వారు ఓం శబ్దం యొక్క ఉద్దేశం అండి. ఓం సో అది శాస్త్రోక్తమైనది. బ్రహ్మము బ్రహ్మతత్వము సర్వముగా గమనించి శాస్త్రములు చెప్పినాయి కాబట్టి చేయటం అన్నమాట అండి. ఒకచోట కర్మయోగంలో కూడా చెప్తారు, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుహి. సర్వము పరబ్రహ్మమే అని తెలిసి తెలిసియే వారు వారి వారి పాత్రలలో కర్మలు నిర్వర్తించారయ్యా. కురు కర్మ కర్మ కురు కర్మ ఇవ తస్మాత్ త్వం, నువ్వు కూడా అలాగే చేయవయ్యా. సర్వము బ్రహ్మమే అనే ఎరుక కలిగి చేసేటువంటి వాళ్ళని బ్రహ్మవాదులు అంటారండి. దాని ఓం శబ్దంతో ఉద్దేశిస్తారు. దెన్ తత్ తత్ ఇది అనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా. వీళ్ళు ఏం చేస్తారంటే అండి, తద్భావంతో చేస్తారు. తద్భావం అంటే ఏంటి, ఓ పరమశివ ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం కానీ మాకు ఏ లౌకిక ప్రయోజనాలు అక్కర్లేదయ్యా, మాకల్లా మీరు మీ పాదాలు చేరే అవకాశం ఇస్తే మోక్షం ప్రసాదించండి స్వామి, మా అజ్ఞానం నుంచి మమ్మల్ని కాపాడండి అంతే, ప్రపంచంలో మాకేం అక్కర్లేదు. తత్ ఇది అనభిసంధాయ ఫలం. ఈ తత్ అంటే ఇందాక ఓం ప్రజ్ఞతో బ్రహ్మవాదులు చేస్తున్నారు, తత్ ప్రజ్ఞతో మోక్షకాంక్షులు అంటారు వీళ్ళు. మోక్షకాంక్షులు వీళ్ళు ప్రపంచంలో ఏదో కావాలి అనే ఉద్దేశంతో చేయట్లేదండి. వాళ్ళకి ప్రపంచంలో మాకేం అక్కర్లేదు అని డిక్లేర్ చేసేస్తున్నారు. అనభిసంధాయ ఫలం, ఎటువంటి లౌకికమైన ఫలం కోరుకోకుండా యజ్ఞము దానము తపస్సు చేస్తుంటారు. మరి ఎందుకు కోరుతున్నారు ఈ మరి ఏమయ్యా, మీరు యజ్ఞము తపస్సు దానము ఇటువంటి క్రియలు తదితర క్రియలు ఎందుకు చేస్తున్నారు అంటే, మోక్షకాంక్షిభి మేము బద్ధులమై ఉన్నాము, ఆ పరమాత్మ యొక్క కరుణ చేత మాకు మోక్షం లభించుగాక అనే ఉద్దేశంతో చేస్తారు. అప్పుడు తత్ కార్యము అవుతుంది, అది తత్ విధి అవుతుంది. ఓం విధి తత్ విధి అవుతుంది, మోక్షకాంక్షులు అంటారు. ఇది రెండో రకం అండి. ఇక మూడో రకం, సద్భావే సాధుభావే చ యా. సాధుభావం ఉండాలి, పది మందితో మంచిగా ఉండాలి, తద్వారా వారి మంచి మనకు, మన మంచి వారికి. ఇతరులకి నేను సహకరిస్తే నాకు వచ్చే లాభం ఏంటండి, ఇతరులు నాకు సహకరిస్తారు, అందరం మంచిగా ఉంటాం, అందరం హ్యాపీగా ఉంటాం. ఇది సద్భావన అండి. సద్భావులై చేస్తారు, ఏదో దేవుడు కోసం అలా దేవుడు ఉన్నారో లేదో వేరే విషయం అండి. మేము పది మందికి సహాయం చేస్తాం, పది మంది మాకు సహాయం చేస్తారు, అందరం హ్యాపీగా ఉంటాం. కూచిపూడిలో ఒకరికొకరం మనం సహాయం చేసుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉండటంలో మనందరికీ ఆనందం ఉంది కాబట్టి ఈ విధమైన ఉద్దేశంతో యజ్ఞము దానము తపస్సు చేస్తారు. పది మందికి శుభము గలుగుగాక లోక కళ్యాణమస్తు అన్న ఉద్దేశంతో చేస్తారండి. అప్పుడు సద్భావము అంటారు, ఏం అక్కర్లా మాకు, వీ డోంట్ వాంట్ ఎనీథింగ్. లోకాలు చల్లగా ఉంటే చాలు. లోకా సమస్తా సుఖినో భవంతు, అది సద్భావులు అంటారు వీళ్ళు. సద్భావంతో చేస్తారన్నమాట. వీళ్ళకి ప్రపంచంలో మాకేం అక్కర్లా, 10 మంది హాయిగా ఉంటే చాలండి కూచిపూడిలో, అంతే. మేము అందుకని దేవాలయానికి వచ్చి స్వామికి ప్రార్థన చేస్తున్నాం, స్వామి మాకేం ఇవ్వక్కర్లా అనే ఉద్దేశంతో చేస్తే వీళ్ళు సద్భావులు అవుతారు. ఓం సర్వము బ్రహ్మమే అనుకోవటం, తత్ మోక్షం మాకు లభించాలనుకోవటం, సత్ సత్ అందరూ హ్యాపీగా ఉండాలనుకోవటం, ఈ మూడు రకం కేటగిరీ అనమాట. వీళ్ళు సద్భావులు. సద్భావే సాధుభావే చ సత్ ఇది ఏతత్ ప్రయుజ్యతే. సాధుభావులై అందరికీ మంచి జరగాలి, సాధు స్వభావులై చేస్తూ ఉంటారు యజ్ఞము దానము తపస్సు తదితర దైవ కార్యములు. ఏమయ్యా నువ్వు ఎందుకు దేవుడి పెళ్లిలో అంత కష్టపడ్డావంటే, మంచి అందరూ హ్యాపీగా ఉండాలంతే, అంతే ఇంకేం అక్కర్లా, ఇటువంటి భావంతో చేస్తారు. ముగ్గురు మహనీయులే అనమాట అండి. సర్వము బ్రహ్మం అని తెలిసిన వాళ్ళు ప్రశస్తే కర్మని తథా తత్శబ్దం పార్థయుజ్యతే. చక్కటి ఉత్తమమైనటువంటి కర్మలు చేసేవాళ్ళు, కర్మలు చేసేవాళ్ళు కూడా ప్రశస్తే కర్మని తథా సత్శబ్ద వాళ్ళు సత్శబ్దం అంటారు. యజ్ఞే తపసి దానే చ స్థితి చాలా సంతోషం, చాలా గొప్ప అవకాశం ఇచ్చారు, ప్రసాదించారు.
ఆవిడ ఆవిడ
సంకల్పం
కాబట్టి అదృష్టాన్ని పంచుకునేది ఎంత మంది జాయిన్ చేసి వెళ్ళిపోయాడా?
వెళ్ళిపోయాడు. యజ్ఞే అమ్మవారికి అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణ చేత ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయండి. ఇప్పుడు చాలామంది అండి దేవాలయానికి రాలేదు కానీ మైక్లో వింటున్నారు, ఇంట్లో వింటున్నారండి. దీనిలో ఒక ఉత్తమ ప్రయోజనం, రహస్యం ఉంది. ఒకవేళ ఒక పెద్ద సభలో నేను మాట్లాడి ఉంటే ఆ సభ యొక్క వాతావరణం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి కాన్సెప్ట్గా అన్నీ త్యాగలిగే లేకపోయేవాడిని. ఆ టార్గెట్ గ్రూప్కి టేస్టీగా ఉంటుందా ఉండదా అనేది నా మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండేది. కొత్త గొప్ప టార్గెట్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, శంకర భాష్యం చూసి అందులో విశేషాలని మనం ఇక్కడ అమ్మవారి సమక్షంలో సంభాషించుకుంటున్నాం. అనేక మంది ఇక్కడికి రాలేకపోయినా అక్కడ అరువులో కూర్చుని నేను వెళ్తూ ఉంటే బాగా చెప్పావయ్యా అంటూ వచ్చారు. అనగా వాళ్ళ చెవుల్లో పడుతున్నాయి, వాళ్ళ ప్రోత్సాహం మన వెంట ఉంది. అమ్మ వారి ద్వారా మనకి ప్రోత్సాహం కలగజేస్తూనే ఉంది. తర్వాత ఈ కార్యక్రమంలో ఇంకొక చిన్న విషయం ఏం చేస్తున్నాం, మనం ఇందులో జరిగే ప్రతిరోజు కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేసిన దానికి ఒక పర్పస్ ఉంది, అది అమ్మ సంకల్పం అయ్యి ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళినటువంటి పిల్లవాడు, మేమేదో ఇక్కడ సంభాషించుకుంటున్నాము భగవద్గీత అంటే ఒక వారం రోజులు నా వెంటబడి ఏమైనా సరే అది రికార్డ్ చేసి మాకు అది పంపించాలి, మేము దాన్ని ఉపయోగించుకుంటాం అని ఒక అక్కడ ఉండేటువంటి తెలుగు సంఘం వాళ్ళు ఫిలడెల్ఫియాలో, అందులో ఈ కుర్రవాడు వెంట ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఈ భగవద్గీతలు వినాలని వాళ్ళ ఉత్సాహం. వాళ్ళని ఉత్సాహపరిచేంతగా వరకు నేను చెప్పగలనా అనేది అమ్మవారి నిర్ణయం, మనకే తెలియదు. కానీ అతను మాత్రం యోగ వాసిష్టం చూసి సంభాషించండి మాకు రికార్డు పంపండి, ఇది ఎలా సాధ్యం, అందుచేత మనం ఇది రికార్డ్ చేస్తున్నాం, ఇది తీసుకెళ్ళి ఏలూరు పంపుతున్నాం. ఏలూరు వాళ్ళు సిడీలో పెడుతున్నారు. ఆ సిడీలో పెట్టింది ఆల్రెడీ ఇప్పటికీ 22 క్యాసెట్లు సిడీలు ఫ్రేమ్ అయిపోయింది, సిడీ వచ్చింది కూడా 18 సిడీ వచ్చేసింది కూడా, ఇది డివిడి వచ్చేసింది కూడా, చక్కగా వచ్చింది వాయిస్. రికార్డింగ్ కూడా వాళ్ళు అన్నారు, ఇంకా ఏ రికార్డింగ్ కన్నా కూడా ఈ రికార్డింగే వాయిస్ కూడా బాగా వచ్చిందండి, నేను రోజు వింటున్నాను చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక అరగంట వింటుంటే ఈ కార్యక్రమం వెనకాల మీ సంకల్పం, అమ్మవారి సంకల్పం, అది ఏమవుతుంది, దానికి ప్రయోజనం ఉందా లేదో ఏమో కానీ అమ్మవారి సమక్షంలో కూర్చుని చెప్తున్నామే. అంతవరకు మనస్సు అంతకుముందు దోషాలు కొన్ని పోగొట్టుకుని ఈ 30 రోజుల కార్యక్రమంలో మొదటిసారి కదా చెప్పడం, ఇది మహత్తరమైన అవకాశం. ఇది మీరు మీ మనస్సుతో ప్రసాదించిన అవకాశంగా నేను భావన చేస్తున్నాను. మీరు అమ్మవారి రూపులై ఒక గొప్ప అవకాశం ప్రసాదించారు కనుక ఇది శుభప్రదమే, ఐశ్వర్యప్రదంగా నేను భావన చేస్తున్నా. ఒకవేళ అందరూ రాకపోయినా కూడా దాని గురించి నాకేం అనిపించటలా, ఎందుకంటే నేను అడ్రస్ చేస్తున్నాను అన్నమాట. ఎవరెవరు వింటున్నారో వారి వారి ఇళ్లలో అదంతా వాళ్ళని వాళ్ళని భావన చేసి అడ్రస్ చేస్తున్నా. స్వామి శివపార్వతులు ఇక్కడ వేయించేసే ఉన్నారు, బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి, వారి ప్రోత్సాహం లేకుండా అంత బాగా మాట్లాడలేను. కొన్ని కొన్ని నన్నే ఆశ్చర్యపరిచాయి. నేనే అసలు ఇక్కడ కూర్చున్న తర్వాతే కొత్త పాయింట్లు వచ్చాయి. ఈవెన్ శంకర భాషలో కూడా లేనటువంటి కొన్ని కొన్ని ఐడియాస్ ఇక్కడ వచ్చి ఉపన్యాసం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆ క్యాసెట్ వింటేనే నాకు తెలిసింది, ఓహో ఇంత గొప్ప ఐడియా ఉందని. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కొన్ని కొన్ని ఐడియాస్ మీరు వినబోతారు కదా, అన్ని రికార్డులు ఉన్నాయి కదా, అవన్నీ కొన్ని కొన్ని ఐడియాస్ అయితే నన్నే ఆశ్చర్యపరిచాయి. అది నాకు తెలిసిన తెలిసి చెప్పింది కాదు, ఒకనొక ఆవేశంలో భగవద్ అనుగ్రహం వల్ల చెప్పింది. అది ఎవరెవరు ఎప్పుడెప్పుడు వినాలో అది చరిత్ర, మనం చెప్పలేం. ఓ 10 మంది వినొచ్చు, 20 మంది వినొచ్చు, వారి పుణ్యం అందులో కార్యక్రమంలో కలిసింది. వారిపై అమ్మ యొక్క కరుణ వారిపై వచ్చింది, మనపైన కూడా. మనందరం అది వినబోతున్నాం కదా, ఒక 20 CDలు తెప్పిస్తా, అందరిళ్లలో ఉంటాయి కాబట్టి మనం చెప్పుకున్నవన్నీ కూడా చక్కగా ఎప్పుడైనా వినొచ్చు. పర్మనెంట్ ఎసెట్ అయితే అది కంప్లీట్ కాదు, ప్రథమ ప్రయత్నం కాబట్టి చాలా బాగా చెప్పి ఉండకపోవచ్చు, కానీ మన పరిధిలో ఎంజాయబులే, తప్పనిసరిగా ఎంజాయబులే. నాలో ఎక్కడెక్కడో విన్నవన్నీ ఈ సందర్భంలో వస్తాయి, అదే ఇంట్లో కూర్చుంటే వస్తాయి ఆలోచనలు రావు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తే రావు, గొప్ప గొప్ప సభల్లో కూడా రావండి ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఈవిడ మన కుల దేవత కాబట్టి మన్ని మన బిడ్డలుగా మన్ని పుట్టించి పరిపోషిస్తూ ఆవిడలో ఆవిడ హృదయంలో మనం అట్టే పెట్టుకున్నటువంటి బిడ్డలం కాబట్టి ఆవిడ సమక్షంలోనే ఇది వచ్చింది. ఇంకెక్కడ సంభాషించింది లేదు, మాట్లాడింది లేదు, భగవద్గీత చెప్పింది లేదు. చూడండి, ప్రథమ ప్రయత్నమే రిటైర్ అయిన తర్వాత ఇంత మధురంగా ఉందంటే వింటూ ఉంటే తెలుస్తుంది అది. కాబట్టి ఇది సంకల్పం చిన్న సంకల్పం కాదండి, అది దైవ సంకల్పం అయి ఉండాలా. మనకు మాత్రం మనం రేపు పొద్దున ముసలాం అయిపోతే ఇంతగా మాట్లాడలేము, ఆలోచించలేము, అవి మనకు ఆహారం అవుతాయి, మనం విని ఆనందిస్తాం. చాలా గొప్ప అవకాశం అండి. ధర్మకర్త కేశవప్రసాద్ తదితర ఈ శృతం చేస్తున్నటువంటి పెద్దలు, ఈ కూచిపూడిలో చక్కగా ఇంట్లో ఉండి వింటున్నవారు పెద్దలు మహనీయులు, ఎవరి ఆశీర్వాదం మనందరి వెంట ఉన్నదో ఆ మహనీయులు, ఎవరు ఏ మహనీయులు యోగులు ఈ గడ్డ మీద నడిచారో వాళ్ళందరి కృప వల్లనే ఇటువంటి కార్యక్రమం జరుగుతోందని చాలా సంతృప్తి పడ్డాను. ఇప్పుడు ఈరోజు కూడా ఇది అమ్మవారి మహాప్రసాదంగా భావన చేస్తున్నానండి. ఇది అమ్మవారు ప్రసాదించిన ఆశీర్వాదంగా బిడ్డకి ప్రేమగా ఇచ్చిందిగా భావన చేస్తూ సద్భావే. కొంతమందికి ఎలా ఉంటుందంటేనండి, మేము ఏదైనా చేస్తే 10 మందికి మంచి జరగాలండి అంతే, పుణ్యం లేదు, పాపం లేదు, మోక్షం లేదు, బంధం లేదు, బ్రహ్మం లేదు, ఏం లేదు, దర్శనాలు. సద్భావులు ఉంటారండి, వాళ్ళకి దైవం ఇదంతా తెలియదండి. నా దగ్గర డబ్బుందండి, మరి మనం ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టామనుకోండి, వాళ్ళందరూ సంతోషిస్తారు, ఏం చేయాలి, డబ్బులు ఉన్నది ఎందుకు, 10 మంది సంతోషించడానికి అని కొంతపాటు తీసుకొచ్చేసి కార్యక్రమాలు. ప్రపంచంలో అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారండి. అలా చేయకపోతే సాయిబాబా గారు అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారంటే ఆయన ఏమైనా రూపాయి సంపాదించారా, లేదు, ఆయన మీద భక్తితో ఒక సత్కార్యానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసేస్తారు. కొంతమంది మొట్టమొదటి ఏమనుకున్నాం, సర్వము బ్రహ్మమే అనే భావనతో చేసేవాళ్ళు, ఓం భావనతో చేసేవాడు. రెండో వాళ్ళు ఏంటి, అయ్యా నాకు మోక్షం కావాలండి, ఇంతకైనా నేను బంధంలో ఉన్నాను, అజ్ఞానినై ఉన్నాను, ఇది తొలగాలి, ఇది తొలగడం ఎట్లా అని మోక్షకాంక్షులై యజ్ఞము, దానము, తపస్సు, ఇతర కర్మలు చేసేవాళ్ళు. మూడో రకం ఏంటి, సద్భావే, సాధుభావే, వాళ్ళకి దైవము ఇవన్నీ మోక్షము ఇవన్నీ అక్కర్లా, వాళ్ళ ఉద్దేశం ప్రకారం. ముగ్గురు కూడా మాత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు, 10 మందికి మంచి జరగాలండి. మనిషి ఎప్పుడు ఆనందపడతాడు అంటే ఎవరికైనా సహాయం చేసి వారికి మంచి జరిగినప్పుడు. కొంతమంది చూడండి, ఒక ఆయనకండి ఇక్కడ తిరిగేవాడండి, తిరిగినప్పుడు మేము భోజనం పెట్టేవాళ్ళం అండి, ఆ తర్వాత అండి అతను ఒక గొప్ప ఆఫీసర్ అయ్యాడండి అని కథలుగా చెప్పుకుంటారు. అంటే ఏంటి, ఇంకోరికి చేసిన దానిలో మనిషి ఆనందం ఉంటుంది. అంతేకాని మొన్న వంకాయ కూర 5 కూరలు తిన్నానండి, నిన్న 3 కూరలు తిన్నానండి, అంతకు ముందండి 7 కూరలు తిన్నానండి మా ఇంట్లో అని ఎవడైనా ఆనందంగా చెప్పుకుంటాడా? అందులో ఆనందమే లేదు, మనం తింటలో ఆనందమే లేదు. ఓ 2 ఇళ్ళు ఉన్నాయండి, 3 ఇళ్ళు ఉన్నాయండి, ఏం చెప్పుకుంటావు నా బొంద, నోరు మూయిపోయా అంటాం, అసలు మనకే సిగ్గు. 3 ఇళ్ళు ఉంటే అవతలవాడికి 1 ఇల్లు లేదు, మనకు 3 ఇళ్ళు ఉన్నాయి, ఇవన్నీ సిగ్గు, కానీ ఇంకోటికి చేసింది ఎప్పుడు ఆనందం. అటువంటి సద్భావం చేసేవాళ్ళు యజ్ఞము, దానము, తపస్సు, మూడు రకాలయ్యా. యజ్ఞే తపస్సు సద్భావే సాధుభావే చ సత్ ఇది ఏతత్ ప్రియుచితి. వాళ్ళు సద్భావులు, సత్మార్గంలో వెళ్ళేవాళ్ళు. మోక్ష మార్గంలో వెళ్ళేవాళ్ళు, ఓ బ్రహ్మ మార్గంలో వెళ్ళేవాళ్ళు. బ్రహ్మ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటున్నారు, చేసేది నేను, పుచ్చుకునేది మా పూర్ణ, చేసేవాడు బ్రహ్మం, పుచ్చునేవాడు బ్రహ్మం, ఏ సహాయం చేస్తున్నానో ఆ సహాయం పొందేవాడు బ్రహ్మం, సహాయ పరికరాలు బ్రహ్మం, ప్రయోజనం బ్రహ్మం, అంత బ్రహ్మమే. న్యాచురల్గా చేసేస్తాడు అతనికి సర్వము పరబ్రహ్మమై ఇది ఇలా అమ్మవారి సంకల్పం వల్ల ఇలా జరుగుతోంది అనుభవంతో చేసేస్తాడు. రెండోవాడు ఏం చేస్తున్నాడు, నాకు మోక్షం కావాలి, బంధవిముక్తి కావాలి, నేను బద్ధుణ్ణై ఉన్నాను, జీవుణ్ణై ఉన్నాను, అధమస్థితిలో ఉన్నాను, ఈ జన్మలు కర్మలు ఎన్నాళ్ళు అన్న ఊహవంతం చేస్తాడు. మూడోవాడు ఏం చేస్తాడు, లోకమునకు శుభమవుగాక, నలుగురి మంచి జరిగితే మన ఆనందం అండి అనే భావంతో చేస్తారు. ఎవరు, యజ్ఞము, దానము, తపస్సు, ఇవన్నీ కూడా ఈ మూడు రకాల్లో ఒక రకం చేయవయ్యా, నీకేది కన్వీనియంటో అది అది స్వామి. అలా కాకుండా ఈ మూడిట్లో ఏదో మార్గం ఫాలో అవ్వకుండా అశ్రద్ధయా, చేసే పని మీదే శ్రద్ధ లేదు. అది యజ్ఞం కావచ్చు, దానం కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదో చేస్తున్నామండి. కేశవ ప్రసాద్ గారు అడిగారు ధర్మకర్త గారు, ఏమయ్యా మంచి కార్యాలు ఏం చేస్తున్నాం అని అందరూ ఆయన సతాయిస్తూ ఉంటారు. ఆయన ఏదో అడిగాడు, మనం ఏదో చేస్తున్నాం, ఏదో చేస్తాం అని శ్రద్ధ లేదనుకోండి. మనం చేసే పని బాగా చెయ్యాలి అన్నటువంటి శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా ఏ కర్మ చేసినా హుతం దత్తం ఏదో ఇచ్చా అని పంపేవయ్యా అని శ్రద్ధ లేదు, భావన లేదు. ఈ మూడు భావాల్లో ఒక భావం తీసుకోమంటున్నారు ఆయన. ఎవరైతే అశ్రద్ధతో కేవలము ఏదో చేయాలనో లేకపోతే చాలా క్యాజువల్గా లైఫ్ తీసుకుంటారనుకోండి, యజ్ఞం ఏ భావంతో లేకుండా అశ్రద్ధగా ఏ మార్గము ఏదో కారణం చేత యజ్ఞదాన తపస్సులు ఆశ్రయించకుండా చేస్తూ ఉంటే అసత్ ఇది ఉచ్యతే పార్థ నచతత్ ప్రేచ్యతో ఇహా, నాయన జీవితాన్ని ఉత్తమమైనటువంటి యజ్ఞదాన తపస్సు శ్రద్ధతో చేసి దానము తపస్సు యజ్ఞము లేక తదితర కార్యక్రమములు చేసే పని లేక దేవుడు కార్యక్రమం ఆ రోజు కొంతమంది ఎంత కష్టపడ్డారు, శ్రద్ధ ఏ పని చేసినా శ్రద్ధ చేసి ఆ శ్రద్ధతో పరమాత్మకు సమర్పిస్తే నీకు ప్రయోజనం ఉంటుంది. శ్రద్ధతో లేకుండా తెల్లారుతుంది పొద్దుకుంది ఎందుకు ఉంటామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు, మీనింగ్లెస్గా లైఫ్ గడిపేవాడు వాడు వర్తమానంలో సర్వమో పోగొట్టుకుని దేహానంతరము కూడా అతను ఏ ప్రయోజనం పొందక దుఃఖే అవుతాడు, కానీ జీవించినందుకు ప్రయోజనం పొందట్లేదయ్యా. అందుకని శ్రద్ధ. ప్రశ్న ఏంటి, శాస్త్రము తెలియదు లేక శాస్త్రము తెలిసినా మాకు శాస్త్ర నియమాలు పాటించిన చేతకాల, కానీ శ్రద్ధ మాలో ఉంది, మేము ఏదో పూజ చేసాం సిస్టమ్ ప్రకారం చేయాల, పూజ చేసాం శ్రద్ధతోనే చేసాం, దేవుని మీద భక్తితోనే చేసాం, కానీ సిస్టమ్ ఫాలో అవ్వాల, అటువంటి వాళ్ళ గతి ఏమిటి, అది కరెక్టేనా కాదా? ఎందుకంటే అంతకుముందు కృష్ణుడు చెప్పారు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలంటే శాస్త్రం తెలిసి కూడా లేక తెలియకో విధి విధానాలు చేయకపోతే అప్పుడు మా ఏమిటి అది, ఆ శ్రద్ధ ఎటువంటిది అనే దానికి స్వామి శ్రద్ధను పొటెన్షియల్ చేసుకోవయ్యా. శ్రద్ధ కోసం శాస్త్రం ఉంది కానీ శాస్త్రం కోసం శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉంటే ఎవ్రీథింగ్ ఓకే. నీ ఆ శ్రద్ధ ఉత్తమ స్థితికి ఏదో మూడు మార్గాలు చెప్పారు. మూడు మార్గాల్లో ఒకటి ఉత్తమ జ్ఞాని మధ్యరకం, రెండోవాడు పరమాత్మ జ్ఞానం పక్కన పెట్టి కేవలం లౌకిక జీవితాన్ని చక్కగా పాజిటివ్గా తీసుకునేవాడు. ఈ మూడు మార్గాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని శ్రద్ధ కలిగి ఉండు, చేసే పని మీద శ్రద్ధ కలిగి ఉండు అంది. నీకు శ్రద్ధ కలిగినప్పుడు శ్రద్ధ కలగడానికి సిస్టమ్ చెప్తుంది, నాన్న నీ శ్రద్ధతో ఇచ్చేయమని. శ్రద్ధ నీది, శాస్త్రం ఇవ్వదు, శాస్త్రం విధి విధానం ఇస్తుంది, శాస్త్రం దగ్గర విధి విధానం తెచ్చుకో, శ్రద్ధ నీదై ఉండాలా, చేసే పని శ్రద్ధగా చేసి మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్తూ ఈ శ్రద్ధ త్రయ విభాగ యోగాన్ని స్వామి ఈ విధంగా ముగించారండి. ఈ విధంగా మనం ఇప్పటిదాకా 17 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. రేపటి మనం మోక్ష సన్యాస యోగం, అది బహుశా ఒకరోజులో అవ్వచ్చు లేక అవ్వకపోవచ్చు. తర్వాత ఇంకొక చిన్న సంకల్పం కూడా ఉన్నది, మా ధర్మకర్త గారు కూడా అంగీకరిస్తే భగవద్గీత 700 శ్లోకాలు ఒకసారి గానం చేసేస్తూ అంటే జస్ట్ చదివేస్తూ రికార్డ్ చేసేస్తాం. అది కూడా వాళ్ళు అడిగారండి, అది కూడా మనం కంప్లీట్ చేయాలి ఎల్లుండికి ఆవులుండికి రేపటికి ఇది చేసి అనే సంకల్పము. ఇదంతా వింటూ ఆశీర్వదిస్తున్నటువంటి మహనీయులందరికీ నమస్కరిస్తూ ఓం సహనావతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి.